అయితే ఆ పరతత్వాన్ని ఆశ్రయించడం జరుగుతుందో, దేనితో? భక్తితో చేత, ఉత్తమ కర్మ చేత, కర్మలు భగవంతుడికి సమర్పించడం చేత భక్తి ప్రవృద్ధం అవుతుందండి. భక్తి జ్ఞానానికి కారణమవుతుంది. అప్పుడు తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నవారవై నువ్వు పరమాత్మ నా ఎందు ప్రవేశిస్తావయ్యా. సర్వకర్మలు చేస్తున్నప్పటికీ నన్ను ఆశ్రయిస్తే మత్ప్రసాదాత్ అవాపునోతి. నువ్వు అన్ని కర్మలు చేస్తూ ఉండవయ్యా, చేస్తూ పరమాత్మనైన నన్ను ఆశ్రయించు. నన్ను ఆశ్రయించి చెయ్యి పరమాత్మ, ఏ పని చేస్తున్నా ఇది నా ఉపాసనయ్యా, ఇది నాకు ఇవ్వబడిన కర్మను మీ కొరకు చేస్తున్నాను అన్న ఆశయంతో చక్కగా కర్మ చేయి, నీకు ఇవ్వబడిన కర్మలు చేయి. అప్పుడు మత్ప్రసాదాత్, నా యొక్క అనుగ్రహం చేత శాశ్వతం పదం అవ్యయం, శాశ్వతమైన అవ్యయమైనటువంటి పదం పొందుతావయ్యా. కాబట్టి భక్తి, కర్మ చేత భక్తి, భక్తి చేత జ్ఞానం, జ్ఞానం చేత ముక్తి. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య, చేతసా బుద్ధితో, చిత్తముతో నీ సర్వకర్మలు పరమాత్మకు సమర్పించి మయి సన్యస్య, నాకు సమర్పించవయ్యా, సమర్పించి. మత్పరః, నన్నే ఆశయంగా కలిగిన వాడివై బుద్ధియోగాం ఉపాశ్రిత్య, బుద్ధియోగాన్ని, బ్యాలెన్స్డ్ బుద్ధి, బుద్ధితో సర్వము ఏమండి, పరమాత్మ సర్వదా సర్వత్రా వేయించేసి ఉన్నాడు అనేది ఎవరికి తెలుస్తుంది అంటే మన బుద్ధికి తెలియవలసిన విషయం అండి. ఇప్పుడు బుద్ధి ఏం తెలుసుకుంటుంది? బుద్ధి ప్రపంచాన్ని చూస్తోంది, ఏదో పొందలేదని ఇక్కడ వెతుకుతోంది, ఈ ప్రపంచంలో ఏదో వెతుకుతోంది. పరమాత్మను, అదే బుద్ధి పరమాత్మ వైపు తిప్పామా, పరమాత్మను పొందుతుంది. బుద్ధియోగం ఉపాశ్రిత్య, మనం ధ్యానంలో కానీ భక్తిలో కానీ అన్నిట్లో మనం చేస్తున్న సాధన యొక్క ముఖ్యమైన విశేషం ఏమంటే బుద్ధి యోగం అండి. బుద్ధి ఎక్కడికి వెళ్ళాలంటే ఈ ప్రపంచంలో ఈ లభించవలసింది, కోల్పోయేది ఏమీ లేదు, ఈ ప్రపంచమునకు అతీతమైన పరతత్వమే నేను దర్శించవలసిన వస్తువు అని బుద్ధితో అర్థం చేసుకోవటం. పెద్దలు చెప్పిన మార్గంలో ఆత్మతత్వాన్ని ఏ విధంగా చెప్పుకుంటూ వచ్చారో బుద్ధి గ్రహించి ఆ బుద్ధితో మనం ఆస్వాదించాలి. ఈ విధంగా బుద్ధి యోగం ఉపాసృత్య మత్ చిత్త సతతం పదా, ఎప్పుడు మనసు నా ఎందుంచవయ్యా అయిపోయాయి. ఎప్పుడైతే భక్తితో బుద్ధియోగాన్ని సంపాదించి నీ మనస్సు చిత్తం అంతా నా మీద పెట్టు. చిత్తం అంటే ఏంటి? చిత్తం అంటే ఇంటరెస్ట్, ఇష్టం అనండి. ప్రపంచంలో ఇష్టపడవలసిన వస్తువు ఏది? శాశ్వతమైన పరమాత్మయే. మిగతావన్నీ అండి బాటసార్లు బస్సులో కలిసినటువంటి కలయికలు లాంటివి. అది జ్ఞాపకం పెట్టుకుని వస్తువులతో, సందర్భాలతో, విషయాలతో, వ్యవహారాలతో, ఇవన్నీ కూడా దిజరాల్ సందర్భ సత్యాలు, టెంపరరీయే. పర్మనెంట్ వస్తువు పరమాత్మయే. సర్వం వ్యర్థం మరణ సమయే సాంబయేవ ఏక సహాయ, పరమాత్మకి మనకు ఉన్న సంబంధమే నిజమైన సంబంధం అండి. సో చిత్తం ఆయన మీద పెట్టి సర్వదా అన్ని వేళలా ఆయననే మననం చేస్తుంటే బుద్ధి యోగంతో ఆయన లభిస్తారు. మశ్చిత్త, ఎప్పుడైతే నీ చిత్తము నాయందుంచావో సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యతి. నీకేవో అడ్లు, దుర్గాని అంటే అడ్లు అండి, ఏవైనా డిఫికల్టీస్ ఇందులో ఏవైతే ఉంటా అవన్నీ కూడా మత్ప్రసాదాత్, నా ప్రసాదము చేత తరిష్యతి. నీ మనస్సు బుద్ధి నా మీద ఉంచి నువ్వు ఏమేమి చేయాలో అవి నిర్వర్తించవయ్యా. మనసంతా నా మీద ఉండాలి, నీ ఆశయం నేనై ఉండాలి, పరమాత్మ తత్వం అయి ఉండాలి. అప్పుడు నేనేం చేస్తాను? సర్వదుర్గాణి అన్ని కష్టాలు కూడా మత్ప్రసాదాత్ తరిష్యతి, నా ప్రసాదం చేత నువ్వు అవన్నీ అన్ని అడ్లు దాటిపోతావు. అయ్యో మనం పరమాత్మను చేరగలమా, మోక్షం సంపాదించగలమా, మనసును తీసుకెళ్ళి పరమాత్మ ఎందు లయింపు చేయగలమా, ఏమవుద్దు. నువ్వు కర్మలు పరమాత్మకు సమర్పిస్తూ ప్రశాంతంగా హాయిగా కర్మ ధ్యాస అంతా నా మీద పెట్టి నీవు నీకు నిర్వర్తించవలసిన కర్మలు చేస్తూ ఉండు, భక్తి బుద్ధి యోగాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉండు. మా లలితా శాస్త్రంలో చెప్తారు చూడండి, సవ్యాపసవ్య మార్గస్థ సర్వ ఆపద్వి నివారిణి. అమ్మవారు వర్ణిస్తూ, కొంతమంది సవ్య మార్గంలో వస్తూ ఉంటారు, కొంతమంది తెలియక అమాయకంగా అపసవ్య మార్గంలో వస్తూ ఉంటారు. ఏ మార్గం అంటే సవ్య మార్గంలో అంటే సాధనలు ఒక అన్నీ తెలిసి, కొంతమందికి తెలియక ఏదో వాళ్ళలో ఇంకా కోపం ఆవేశం ఇవన్నీ ఉండి సవ్య మార్గమో అపసవ్య మార్గమో భగవంతుని చేరడానికి రెండు మార్గాలు ఉన్నాయండి. అయితే ఎవరైతే అమ్మవారిని తలుచుకుంటూ ఉంటారో, లలితా సహస్రం చదువుతూ ఉంటారో, అమ్మవారిని ఉపాసిస్తూ ఉంటారో, సవ్య మార్గంలోనూ అపసవ్య మార్గంలో కూడాను, అంటే మెయిన్ రోడ్లోను కొంచెం డిఫికల్ట్ రోడ్లోను సైడ్ రోడ్లో కూడా అమ్మవారు ఉంటారట. ఎందుకని, బిడ్డ ఇటు వస్తాడు, నేను ఇతనికి ఏదైనా ఆపదలు ఉంటే నేను తొలగించాలి అనే ఉద్దేశంతో అమ్మవారు అక్కడ ఉంటారటండి. సో మనము లలితా ఉపాసన ప్రారంభిస్తే, భగవదోపాసన ప్రారంభిస్తే డిఫికల్టీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ పరమాత్మే చూసుకుంటారు, ఆయనే తొలగిస్తారు. కృష్ణయ్య చెప్తున్నారు, నీకెందుకయ్యా నువ్వు మార్గంలో వచ్చే ఇబ్బందుల గురించి నువ్వు బాధపడకు, నేనున్నాను కదా. మచిత్త, నీ మనస్సంతా నా మీద ఎప్పుడైతే చిత్తం పెట్టావో సర్వ దుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి, నా అనుగ్రహం చేత సర్వ అడ్డంకులు సర్వ కష్టాల నుంచి రిలీవ్ అవుతావు. అధచేత్వం అహంకారాత్, నేను మార్గం చెప్పే కదా ఆ మార్గంలో వెళ్తే, అలా కాకుండా అహంకారంతో నాకు ఇష్టం వచ్చింది చేస్తాను, నా కర్మలను నేను భగవంతుడికి ఎదుగు సమర్పించాను, నేనేం పొందాలో అది ముఖ్యం నాకు, వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇటు వాళ్ళు, భగవతత్వం నాకేం సంబంధం అన్న భావనలో వెళ్తావా, లేక ఈ వర్తమాన సందర్భంలో అర్జునుడు ఏం చేస్తున్నాడండి, యుద్ధం చేయనన్నాడు కదా. అలా కాకుండా అహంకారంగా అహంకార మమకారంతో జీవితం గడుపుతావా, నా వాళ్ళు నాకు చెందినవి నాకు సంబంధించినవి నేను పొందాలి నాకు కావలసినవి, ఇటువంటి మార్గంలో జీవితాన్ని మలుచుకుంటావా, పరమాత్మను ఆశయంగా కలిగి ఉండకుండా లౌకిక విషయాలు సంపదలు వ్యవహారాలు విషయాలు ఇవి నీకు ఆశయం అయితే, నా శ్రోష్యసి, నేను చెప్పిందంతా ఇప్పుడు ఇప్పటికి 700 శ్లోకాలు చెప్పుకొచ్చారు కదండి, నేను చెప్పిందంతా వివరించాను కదయ్యా అర్జున, అర్జునుడికే కదా మనందరికీ చెప్తున్నారు స్వామి, నేను చెప్పిన మార్గంలో చక్కగా ఉపాసనా భావంతో కర్మ చేస్తూ భక్తిని ప్రవృద్ధం చేసుకుని జ్ఞానివై నా యందు ప్రవేశించవయ్యా, ఈ మార్గం ఉన్నాను, ఈ మార్గంలో నీకేమైనా అడ్లుంటే నేను చూసుకుంటా కదా, నా మీద భక్తితో నువ్వు భక్తిని ప్రవృద్ధం చేసుకో, దానికి సంబంధించిన సాధన కార్యక్రమాలు చూసుకుంటూ ఉండు, నీకు వచ్చే కష్టాలు నేను చూసుకుంటా, నీకు వచ్చే అడ్డంకులన్నీ చూసుకునే బాధ్యత నాది అని స్వామి అంటున్నారు. ఒకవేళ నేను చెప్పినట్టుగా కాకుండా అహంకార మమకారాలతో నేనేం పొందాను ఇంకా పొందాలి నా వాళ్ళు వాళ్ళు అటువంటి వాళ్ళు వీళ్ళు ఇటువంటి వాళ్ళు ఇంకా ఇది పొందాలి అది పొందలేదు ఇటువంటి ఈ అల్ప విషయములు దృశ్య విషయములే ఆశ్రయిస్తూ అహంకార మమకారములు కొనసాగించదలుచుకున్నావా, నేను చెప్పింది వినకపోయావా, టీచర్ గారు కదండి గట్టిగా చెప్పాలి కదా, కృష్ణ పరమాత్మ స్ట్రైట్ అవే చెప్తున్నాడు, నా శ్రోష్యసి, నేను చెప్పిన మార్గం అర్థం చేసుకుని వినకపోతే వినశ్యసి, డౌన్ఫాల్ తప్పదయ్యా, ఆ పైన నీ ఇష్టం అన్నారు. ఏది అహంకారం ఆశ్రిత్యా, ఒకవేళ ఏది అంటే ఇఫ్, అహంకారాన్ని ఆశ్రయించిన వాడివై నయోత్సాయితి, నేను యుద్ధం చేయను లేక కర్మ ఆ మార్గంలో చేయను సాధనలు చేయను అని అన్నా అని, ఒకవేళ నేను యుద్ధం చెయ్యను అని కనుక నువ్వు నిర్ణయించుకున్నావు అనుకో అర్జున, యుద్ధం చేయనని కదండి ఆయన, నీవు అహంకారాన్ని ఆశ్రయించిన వాడివై నేను చెప్పినదంతా కర్మయోగము జ్ఞానయోగము దృష్టిలో పెట్టుకోకుండా నీ విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించడానికి సిద్ధపడకుండా నేను యుద్ధం చెయ్యను అని నువ్వు అంటావా, దాని పర్యవసానం కూడా ముందే చెప్తున్నాను విను, మిథ్యాయేష వ్యవసాయస్తే, ఆ నీ ప్రయత్నము మిథ్యయే నయ్యా, ఇల్యూజనే, అది సక్సెస్ అవదు. ఎందుకని, ప్రకృతిం త్వాం నియోక్షసి, నీవు నేను యుద్ధం చెయ్యను అని నువ్వు అనుకున్నా మానేయాలని నువ్వు అనుకున్నా ప్రకృతి ఒకటి ఉంది, ఆ ప్రకృతి జీవులను నియమిస్తోంది, నిన్ను యుద్ధం చెయ్యటానికి ప్రకృతియే నియమిస్తుంది. ఏమంటే మనం అందరం ప్రకృతి చేతిలో వస్తువులు అండి. ఇప్పుడు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాను, ఈ కార్యక్రమం నేను చెయ్యను అనే దానికి కూడా నాకు అధికారం లేదండి, ప్రకృతియే నియమిస్తుంది. ఒకవేళ యుద్ధము చెయ్యను అని నువ్వు అహంకారంతో నిర్ణయించుకున్నా ప్రకృతి ఊరుకోదయ్యా, నిన్ను నియమిస్తుందయ్యా. ఉదాహరణ చెప్తున్నానండి, కృష్ణ పరమాత్మ చెప్పింది కాదు మనం అనుకుంటున్నది. ఇప్పుడు అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అయినప్పటికీ అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అనుకోండి, ఓ 10 అడుగులు వేసిన తర్వాత ఈలోగా ధర్మరాజుకు ఏదో భీష్ముడు వారు వాళ్ళు వీళ్ళు ఆయన పట్టుకోవాలని వెళ్ళినప్పుడు అయ్యో మా అన్నయ్యని పట్టుకుంటున్నారని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు కదా. ఎందుకని ప్రకృతి ఊరుకోదు, అతన్ని నియమిస్తుంది, అందరినీ నియమిస్తుంది. అందరూ కూడా ప్రకృతిని బట్టే, ప్రకృతి యొక్క నియమానుసారమే. అమ్మవారే ప్రకృతి స్వరూపిణి కదండి, అమ్మవారి ఆజ్ఞ ప్రకారమే ఈ ప్రపంచమంతా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనము అహంకారంతో అది చెయ్యము అన్నా కుదిరేది కాదయ్యా. స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ. ప్రతి జీవుడు కూడా ప్రకృతి ప్రసాదించిన స్వభావం చేత స్వేన కర్మణ నిబద్ధ, తన యొక్క కర్మలయందు తాను చేయవలసిన విషయములందు నియమించబడ్డాడండి. మనం ఏదో జ్ఞాన విషయాలు మాట్లాడుకుంటాం, ఈ ప్రపంచం మనకు అక్కర్లేదని అనుకుంటూ ఉన్నాం అనుకోండి, ఈలోగా ఏ పిల్లవాడో అక్కడ కింద పడ్డాడు అనుకోండి, పరిగెత్తకుండా ఉంటామా? ఎందుకని పరిగెత్తుతున్నాం? ప్రకృతి మన చేత పరిగెత్తింప చేస్తుంది. అంతేగాని పిల్లాడు కింద పడ్డాడు కదా, మనకేమేంటి? మన జ్ఞాన విషయాలు, ఈ దేహాలు శాశ్వతం కాదు కదా అనే మార్గంలో వెళ్తామా? లేదు. జీవులందరినీ కూడా ఈ ప్రపంచంలో అండి, ఈ దేహం పొందాం, పొందినప్పుడు ఈ దేహం మనది కాదు, ప్రకృతిది. దేహం ఇచ్చినవాడు ఈ దేహంతో ఏ పనులు చేయించుకోవాలో అవి చేయించుకోని తీరుతారు. అందుచేత అందుకనే ఒకవేళ కొంతమంది ఆఫీసులో పని ఎగ్గొడుతూ ఉంటారు, వాళ్ళు కొంపలు చేస్తూ ఉంటారు, పంపులు బట్టలు ఉతకడం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎక్కడో అక్కడ ప్రకృతి చేయిస్తూ ఉంటుంది. నియమించిన కర్మ చేస్తావా చెయ్యి, లేకపోతే నీ చేత బలవంతంగా ఎలా చేయించుకోవాలో ప్రకృతికి తెలుసు అని కాశ్యం చెప్తున్నారు. ఎందుకని స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ. ప్రతి జీవుడు స్వభావంతో పుట్టాడు, ఆ స్వభావాన్ని అనుసరించి తన కర్మల తను చేయవలసిన కర్మలకు నిబద్ధుడై ఉన్నాడు. కర్తుం నైచ్చసి ఎత్తుమోహాత్, ఒకవేళ మోహం చేత నేను నాకు చేయాలని లేదయ్యా, ఈ పని యుద్ధం చేయాలని లేదయ్యా అని ఒకవేళ నువ్వు నిర్ణయించుకుంటే కూడా కరిష్యసి అవశ అపితత్, అవశుడవై వశుడవై చేయాల్సి వస్తుంది. మోహం చేత నేను చెయ్యను అంటే ప్రకృతి యొక్క వశుడవై నువ్వు చేయవలసి వస్తుంది. అంతే, నీకు నియమించిన కర్మని నువ్వు చేయవలసిందే. నేను చెయ్యను అంటే బలవంతంగా చేయించుకుంటుంది. ఎందుకనంటే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. నాయనా ఒక పరమసత్యం చెప్తున్నాను, నన్ను పరమేశ్వరుడు పరాత్పరుడు పరమాత్మ అన్ని హృదయాల్లో, హృద్దేశే అందరి హృదయాల్లో, హృదయ ప్రదేశంలో తిష్టతి వేంచేసి ఉన్నారు, కూర్చుని ఉన్నారయ్యా. హీఈస్ ప్లేస్డ్ అన్ని హృదయాల్లో పరమాత్మ ఉన్నవారై ఆ జీవుణ్ణి భ్రమింపజేస్తూ ఉంటారు. భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఒక చక్రం సర్కస్ కంపెనీలో అండి, ఎప్పుడైనా సర్కస్కి వెళ్ళినప్పుడు కనబడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఏంటంటే ఈ పిల్లల కోసం పెద్ద యంత్రం పెడతారు, అంటే పెద్ద చక్రం. ఆ చక్రం ఏంటి ఏం చేస్తారు, పిల్లలందరినీ కూర్చోబెడతారు, గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ఆ గుండ్రంగా తిరుగుతూ ఉంటే ఆ పిల్లవాడు ఆటోమేటిక్గా ఆ కూర్చున్న పెద్ద యంత్రంలో కూర్చున్నాడు కదా, పై నుంచి కిందికి కింది నుంచి పైకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నారు స్వామి. ఈశ్వర పరమాత్మ సర్వదేహాల్లో ఉన్నారయ్యా, సర్వ హృదయాల్లో ఉండి ఏం చేస్తున్నారు, భ్రామయన్ సర్వభూతాన్ని సర్వభూత జాల జీవులను భ్రమింపజేస్తున్నారు. యంత్రారూఢాని మాయయా, ఎంత ఏ విధంగా అయితే ఆ చక్రం మీద రివాల్వింగ్ చైర్ మీద ఆ గుండ్రంగా తిరుగునే పెద్ద చక్రం ఉంటుంది చూడండి సర్కస్లో, ఆ చక్రం మీద కూర్చున్న వాడిని ఏ విధంగా కింద చక్రం తిప్పుతున్నవాడు తిప్పుతున్నాడో పరమాత్మ అన్ని హృదయాల్లో ఉండి ఎవడేం చేయాలో ఆయనే నియమిస్తున్నాడయ్యా. కాబట్టి ఇదంతా ఆయన కంట్రోలు. అటువంటి పరమాత్మను శరణవేడవయ్యా. తమేవ కర్మలండి మనం చేయక తప్పదు. ఎటొచ్చి ఇక జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమంటే, జ్ఞాని ఆ కర్మలను పరమాత్మ ఈ విశ్వమంతా నీది, కర్మ చేసే కార్యక్రమం అంతా నీ ప్రోగ్రాం, దాని ఫలం కూడా నీదే, అన్ని రూపాలు నీవే, నేనల్లా నిన్ను ఉపాసించి నా హృదయ నా బుద్ధిని నిర్మలం చేసుకుని మీ పాదాలు చేరటం వరకే, మిగతావన్నీ మీకు సంబంధించినవే అని ముందరే డిక్లేర్ చేసేసుకుంటాడండి. అజ్ఞాని ఈ ప్రపంచంలో నేనేం పొందాను, మరి వాళ్ళ అది ఉంది కదా మనకెలా వస్తుంది, వాళ్ళకి అంత ఆస్తి ఉంది కదా మనం కూడా ఆస్తి సంపాదించాలి, మన పిల్లలకి ఇంకెంతో ఇవ్వాలి, అయ్యో మా పిల్లలు ఏమవుతారో, వాళ్ళ గురించి దిగులు, వీళ్ళ గురించి దిగులు, వ్యవహారాలు విషయాలు వీటి మీద ధ్యాస పెడతాడే కానీ మొత్తం మీద జీవులందరి చేత పని చాలా తెలివిగా పనిచేయించుకుంటుంది ప్రకృతి. చూడండి, మనకు పిల్లాడంటే ఇష్టం. ఈ ఇష్టం ఎవరిది? అలా కుక్కకు కూడా కుక్క పిల్లంటే ఇష్టం. ప్రతి జంతువుకి, ప్రతి జాతి జీవుడికి తన బిడ్డ అంటే ఇష్టం. ఆ ఇష్టం ఎవరిది? మనది కాదు. ఆ బిడ్డ పరిపోషించబోవటానికి ప్రకృతి అక్కడ నియమించింది. ఆ ప్రేమ, ఆ మమకారం, అవన్నీ ప్రకృతి వండి. అది తెలిసి ప్రకృతి కదా ఇదంతా, దీనికి ఆవలు ఉన్న పరమాత్మ తత్వాన్ని ఉపాసించదను కదా, ఎందుకంటే అన్ని భావనతో మా జ్ఞానులు ఉంటున్నారు. ఎందుకనంటేనండి, దేహం ఇచ్చిన వాడు ఊరుకుంటాడండి. కన్ను ముక్కు ఇవన్నీ మనం తెచ్చుకోవాలా, మనకు ప్రకృతి ప్రసాదించింది కాబట్టి అన్ని హృదయాల్లో ఈశ్వరుడు ఉండి ఈ భ్రమ చక్రాన్ని నడుపుతున్నారయ్యా. తమేవ శరణం గచ్చా సర్వభావేన భారత. ఆ పరమాత్మను, సర్వాంతర్యామిని, ఈ చరాచర సృష్టికి మూల కారణభూతుణ్ణి ఆయన్ని శరణవేడువయ్యా. ఈ విశ్వమంతా ఎవరి యొక్క అధీనంలో ఉందో, సంకల్పమై ఉన్నదో, భావన అయి ఉన్నదో, ఏ పరమాత్మపై ఆధారపడి ఉన్నదో, అటువంటి పరతత్వాన్ని ఆశ్రయించు, పరమేశ్వరుణ్ణి ఆశ్రయించవయ్యా. అప్పుడేమవుతుంది? తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం. శాశ్వతమైనటువంటి శాంతి స్థానాన్ని తత్ప్రసాదాత్, ఆ పరమాత్మ ప్రసాదిస్తారు. నువ్వు సర్వ హృదయాల్లో ఉన్న పరమాత్మని శరణు పెట్టని నేర్చుకో. అన్ని హృదయాల్లో పరమాత్మ వేంచేసి ఉన్నాడు అన్న భావనతో చెయ్యి. నా కనపడే వాళ్ళందరిలో పరమాత్మ ఉన్నారు, అందరూగా పరమాత్మ ఉన్నారు అనే ఉపాసనా భావంతో ఎప్పుడైతే నువ్వు నీ కార్యక్రమాలు, నీ కర్మలు భావన చేస్తావో, అప్పుడు ఆయన యొక్క ప్రసాదం చేత, చూడండి ఎంత తేలికో, ఆయన యొక్క ప్రసాదం చేత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం, ఆ పరాం స్థానం, శాంతి స్థానాన్ని, శాశ్వతమైనటువంటి పరమైనటువంటి స్థానాన్ని పొందుతావయ్యా. అందరు హృదయాల్లో వేయించేసిన ఆ పరమాత్మ తత్వాన్ని శరణవేడవయ్యా అంటున్నారు. అప్పుడు మనకు అందరు కనిపిస్తున్నారు కదండి, మనకు వాళ్ళ మీద కోపం, వీళ్ళంటే ఇష్టం, వాళ్ళంటే అయిన వాళ్ళు, వీళ్ళంటే కాని వాళ్ళు, ఈ భావవేశాలు, ఆవేశాలలో అన్ని దుఃఖాలు, అన్ని మానసిక వేదనలు, రోదనలు తెచ్చుకుంటున్నాం. పరమాత్మ ఎవరిని సలహా ఇస్తున్నారు? ఈ కనపడే వాళ్ళందరూ కూడా, ఈ కనపడే సర్వరూపాలు, సర్వనామాలు, అవన్నీ పరమాత్మకు చెందినవే కదా. ఏ విధంగా అయితే మట్టి బొమ్మలన్నీ మట్టే సత్యమో, నాకు కనపడే అందరిలో ఆ పరమాత్మయే సర్వదా అందరి హృదయాల్లో వేయించేసి ఉన్నారు. ఆ పరమాత్మను నేను వేడుతాను. ఇప్పుడు చూడండి, నమస్కారం పెడతామండి. నమస్కారం అంటే ఏంటి? అయ్యా నమస్కారం అండి అంటాం. నకారం అంటే పరమాత్మ, మకారం అంటే జీవుడు. మీ జీవుడుగా ఉన్న మీరు ఆ పరమాత్మయే అయి ఉన్నారు, ఆ పరమాత్మయే మీరుగా అయి ఉన్నారు అని చెప్పడానికి మనం నమస్కారం పెడతాం అన్నమాట. ఆ నమస్కారం భావనతో ఏంటి? ఓ పరమశివ, ఈ రూపంగా మీరు కదండా ఉండండి అని నమస్కరిస్తే అప్పుడేమైపోయింది? సర్వాంతర్యామి సర్వహృదయేశ్వరుడు అయినటువంటి పరమాత్మను వేడుకున్న వాళ్ళం అవుతాం, శరణ వేడిన వాళ్ళం అవుతాం. మా గురువు గారు విద్యాప్రకాశానందగిరి స్వామివారు నాకు ఒక పాఠం చెప్పారు. నువ్వు ఆఫీస్కి వెళ్తూ ఎవరెవరితో పనిచేస్తున్నావో వాళ్ళ చుట్టూ మనస్సుతో ప్రదక్షిణం చేసి, ఓ పరమేశ్వర, ఈ రూపాలుగా ఉన్నారు మీరే కదండి అని భావనతో ఉపాసించవయ్యా. ఇంటికి వస్తూ భార్య, పిల్లలు, అమ్మ, నాన్న, వీళ్ళందరినీ, ఓ పరమాత్మ, ఈ రూపాలు మీవే కదా అని భావన చేస్తూ ఉపాసనా భావంతో ఇంటికి రావయ్యా అని చెప్పారు. చూడండి, ఇటువంటి భావన ఉపాసనతో మన ఇంటి పక్క వాళ్ళు, మన ఇంటి ముందు వాళ్ళు, అయిన వాళ్ళు, కాని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, మన మతం వాళ్ళు, ఇంకో మతం వాళ్ళు, మన దేశం వాళ్ళు, ఇంకో దేశం వాళ్ళు, మన జాతి వాళ్ళు, ఇంకో జంతు జాతి వాళ్ళు, ఇవన్నీ కూడా పరమాత్మయే ఇన్ని రూపాలుగా ఉన్నారు అని మనస్సులో భావన చేసి ఉపాసన చేయి. అప్పుడు సర్వాంతర్యామి సర్వహృదయేశ్వరుడు అయినటువంటి పరమాత్మ నీకు పరమ శాంతి స్థానము, ఉత్కృష్ట స్థానమైనటువంటి పరతత్వ స్థానాన్ని ప్రసాదిస్తారయా అని. తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం. సర్వాంతరయమి అనేటువంటి పరమాత్మ అన్ని రూపాలుగా వేయించేసి నీ కళ్ళెదురకుండా ఉండనే ఉన్నారయ్యా. మనస్సుతో వారిని ఉపాసిస్తూ ఈ ప్రపంచంలో నీవు చేయవలసిన కర్మలు చేయవయ్యా, స్వామికి సమర్పణ చేయవయ్యా సర్వాంతర్యామికి. ఆ పరమాత్మ యొక్క ప్రసాదం చేత, కరుణ చేత, అనుగ్రహం చేత నువ్వు ఆ శాంతి, పరమశాంతమైనటువంటి స్థానాన్ని పొందగలవు. అంతేగాని ఈ దృశ్యంలో ఉన్నంత వరకు నీకు శాంతి లేదు అని చెప్తూ ఇప్పుడు చెప్తున్నా వినయ్య. ఇతి తే జ్ఞానం ఆఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా. పరమ రహస్యం చెప్పానయ్యా ఇంతసేపు ఈ యుద్ధభూమిలో అర్జున, నీకు జ్ఞానం, జ్ఞాన విశేషాలు చెప్పాను నీకు. విమృశ్య ఏతత్ అశేషేన, నేను చెప్పిందంతా విచారణ చేయి, ఆలోచించు, చేసి అశేషేణ మొత్తమంతా నేను విన్నదంతా ఒకటికి పదిసార్లు మరల మరల చదివి మననం చేసి దాని మీద మనస్సు పెట్టి తపస్సు చేయాలండి, ఆలోచించాలండి. స్వామి ఇలా ఎందుకన్నారు, స్వామి ఏ ఉద్దేశంతో అన్నారు, అలా మనం భగవద్గీత కొనుక్కుని ఆ శ్లోక అర్థం తీసుకుని ఈ స్వామి ఈ సందర్భంలో ఈ మాట అన్నారు ఎందుకన్నారు ఏ ఉద్దేశంతో అన్నారు, అలా దాని మీద తపస్సు చేయాలి. విమృశ్యా, విచారణ చేయవయ్యా, ఎనలైజ్ చేయి, దాని మీద తపస్సు చేయి. విమృశ్య ఏతత్ అశేషేణ, ఏ టు జడ్ అశోచ్వానన్వశోచస్త్వం, మొట్టమొదటి వాక్యం నుంచి ఇప్పటిదాకా నేను చెప్పిందంతా విమృశ్య చేయి, విచారణ చేయి, ఎనలైజ్ చేయి, చేసి అశేషేణ యథా ఇచ్చేసి తథాకురు, యథేచ్ఛసి. నీకు యుద్ధం చేయాలనుకుంటే యుద్ధం చేయి, మానాలనుకుంటే మాను, అది నీ ఇష్టం. చెప్పవలసినంత చెప్పాను, నువ్వు ఆలోచించుకుని ఏం చేయాలో నీకు నువ్వు నిర్ణయించుకో. జీవుడికి తనకు తానే నిర్ణయించుకోవాలండి, హీస్ ఫ్రీ, ఆయన సత్స్వరూపుడు కదా. పరమాత్మ గురువు మార్గం జీవిస్తారు, మనము నడవవలసింది. స్వామి చెప్పవలసినంత చెప్పానయ్యా, నేను చెప్పినంతా విచారణ చేయి, చేసి విమృశ అంతేగాని అసలు వినకుండా దాని మీద మనసు పెట్టకుండా ఏదో ఊరికే గుడ్డిగా జీవితాన్ని వెళ్ళటం కాదండి. స్వామి చెప్పిందంతా భగవద్గీతలో చెప్పిందంతా విని విచారణ చేసి ఇప్పుడు మనం ఏమి చేయాలి, ఈ కర్మల్ని ఏ విధంగా చూడాలి, దృశ్యాన్ని ఏ విధంగా దృష్టిలో పెట్టుకోవాలి, ఎలా సమర్పణ చేయాలి. ఓకే, యు డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు యుద్ధం చేయాలా లేదా, యథా ఇచ్చేసి తథా కురు. అర్జున, ఇప్పుడు నీకు ఎలా ఇష్టమైతే అలా చేయవయ్యా. అయితే అప్పటికి కూడా ఆగలేదండి స్వామి, మన మీద అంత ప్రేమ. సర్వగుహ్యతమం భూయః శృణుమే పరమం వచః. మరొక రహస్యాల కల్లా రహస్యం. ఇప్పుడు గుహ్యతరం అంటే గొప్ప రహస్యం అండి, గుహ్యతమం అంటే గ్రేటెస్ట్ సీక్రెట్. ఇందాక గుహ్యతరం అని వాడారు. గుహ్యతరం చెప్పానయ్యా నీకు ఇప్పటిదాకాను, ఇదంతా నువ్వు విచారణ చేసుకుని చక్కగా ఎనలైజ్ చేసుకుని నిర్ణయించుకో. ఇప్పుడు ఇంకా గొప్ప గొప్ప రహస్యం ఒకటి చెప్తున్నాను విను. రహస్యాల కల్లా గుహ్యతమం భూయః మరల శృణుమే విను మే పరమం వచః. నీ పరమవచనములు మహత్తర పవిత్రమైన విశేషము విశేషము మరో ఇంకో ఇంకా మరికొంత చెప్తాను విను, శ్రద్ధగా విను, బీ అటెంటివ్. ఎందుకు చెప్తున్నానంటావేమో, ఇష్టోతి ఇష్టోసిమే, మీరంటే నాకు ఇష్టమయ్యా. చూడండి, మనం అందరం అంటే స్వామికి ఎంతో ఇష్టం అట, అందుకనే కదండి అవతరించారు మానవుడిగా నారాయణుల స్వామి. కృష్ణయ్యగా అవతరించింది ఇష్టోసిమే సఖాచేతి, ఇష్టోసిమే దృఢమతి. అర్జున, నువ్వంటే ఇష్టము, నువ్వు చక్కగా పట్టుదలగా ఉన్నావు, అందుకని తతో వక్ష్యామి. ఎందుకు చెప్తున్నానంటావా, ఒకటి నువ్వంటే ఇష్టం, రెండు నువ్వు పట్టుదల కలిగి ఉన్నావు, మూడు నీ తవ హితం, ఇది నీకు మంచిది అనే ఉద్దేశంతో చెప్తున్నా. నీకు రెండు క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి నీ మంచిని కోరి మరొక మహత్తరమైన రహస్యం చెప్తున్నాను, జాగ్రత్తగా విను. మత్మనాభవా, నీ మనస్సంతా పరమాత్మ ఎందే పెట్టేవయ్యా. మత్మనాభవా, నీ మనస్సు ఎప్పుడు ప్రపంచ విషయాలు ఆలోచిస్తుంది కదా, పరమాత్మ ఇన్ని రూపాలు నీవే కదయ్యా, ఇదంతా నీ చమత్కారమే కదయ్యా, తండ్రి నిన్ను శరణ వేడుతున్నాను అని మనస్సు ఆయన మీద ఉండాలండి. మనస్సు ఆయన మీద ఉండి ఆయన మీద పాటలు, కృష్ణ పోబోకుమా నన్ను వీడకుమా, నిన్ను చూడనిదే మనలేను సుమా, హే కృష్ణ పోబోకుమా, ఇటువంటి గానాల ద్వారా ఇటువంటి భావనల ద్వారా మనస్సు కృష్ణయ్య మీద ఉంచాలంట. మన్మనాభవా, నీ మనస్సంతా ప్రపంచం మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, అయిన వాళ్ళ మీద, కానవేళ్ళ మీద, పొందిన వాటి మీద, పొందని వాళ్ళ మీద, వాటి మీద కాదయా ఉండవలసింది. నీ మనస్సు నా మీద ఉండాలి. మనస్సు దృశ్యం మీద కాదు, విషయాల మీద కాదు, సంబంధాల మీద కాదు, అనుబంధాల మీద కాదు, దేహం మీద కాదు, ఇంకో విషయం మీద కాదు, నా నీ మనస్సు నా మీద నిలబోయా. అందుకేనండి మనం ధ్యానం చేసేది, దేవాలయాలకు వచ్చేది అన్నీ కూడా ఆ ఉద్దేశంతోనే. ఇప్పుడు నే కార్యక్రమం చేస్తున్నది కూడా ఎలాగయ్యా ఈ మనస్సును స్వామి పాదాల మీద మాత్రమే ఉంచాలి అనే ఉద్దేశంతోనే ఇది ఇది కూడా సాధనే. మన్మనాభవ స్వామి ఇస్తున్నారు. రెండు, మద్భక్తో, నాకు భక్తుడు అవయ్యా. భక్తి, భక్తి డెవలప్ చేసుకో. మద్యాజి మాం నమస్కురు, నన్నే పూజించు, నన్నే ఉపాసించు. నామరూప జగత్తుని కాదు, నన్ను ఉపాసించవయ్యా. శాశ్వతము, అఖండము, అప్రమేయము, సర్వస్వరూపము, నీ అంతర్యామి స్వరూపము అయినటువంటి నన్ను ఉపాసించు. మాం నమస్కరు, నాకే నమస్కరించు. నకారం పరమాత్మ, మకారం జీవాత్మ, ఈ రెంటి ఏకత్వమే నమస్కారం అండి. నాకే నమస్కరించు. మాం ఏవయేషి సత్యంతే, ఎప్పుడైతే నీ మనస్సు నా మీదే ఉంటుందో, నాకు భక్తుడు అవుతావో, నన్నే పూజిస్తూ ఉంటావో, నాకే నమస్కరిస్తూ ఉంటావో, మాం ఏవయేష్ చేసి నన్నే పొందుతావు. అంతే, నీ మనసు నా మీద ఉంటే నీ యొక్క ఉపాసన, నీ భక్తి నా మీద పెట్టుకో, నన్నే పొందుతావు. నువ్వు ప్రాపంచిక విషయాల మీద పెట్టుకున్నావా, ప్రపంచ విషయాల్లో మధ్యలో పడిపోతావు. ప్రతిజాని సత్యంతే, నా మీద మనస్సు పెట్టి నాకు భక్తుడివై నన్నే పూజిస్తూ నాకు నమస్కరిస్తూ ఉంటే నేను నిన్ను రక్షించుకుంటా. ఏమండి, అన్ని గ్రంథాల్లో ఉందండి ఈ వాక్యము. ఖురాన్లో ఉంది, బైబిల్లో ఉంది, అన్ని గ్రంథాల్లో. శరణు వేడవయ్యా, నేను చూసుకుంటాను, అన్నీ నా మీద వదలవయ్యా. జీసస్ అంటాడే, ఈ బరువులు ఎందుకయ్యా నువ్వు మోస్తావు, నా మీద వదిలే, నువ్వు చేయవలసింది చెయ్యి అని చెప్పారు మా కృష్ణయ్య గౌడ. నాయనా, నీవు నాకు నీ మనసు నా మీద పెట్టు, వాటి మీద వీటి మీద కాదు, నాకు భక్తుడు పోవు, నన్ను ఉపాసించు, నిన్ను నేను రక్షించుకుంటా. మామవే యేష్యవి, నన్నే నువ్వు పొందుతావు. సత్యంతే ప్రతిజాని ప్రియోసిమే, నువ్వంటే ఇష్టమయ్యా నీకు, కాబట్టి ఈ దేహము మనస్సు బుద్ధి ఇవన్నీ ఇచ్చాను, కాబట్టి నీ మనసు అంతా నా మీద పెట్టవయ్యా, మిగతా నేను చూసుకుంటాను. సర్వధర్మాన్ పరిజ్యస్య, ఈ అనేక ధర్మాలు, ఇది ఈ మనస్సు, మనోధర్మం, శరీర ధర్మం, లౌకిక ధర్మాలు, ఈ మనం చెప్పుకున్నటువంటి బ్రహ్మకర్మ స్వభావం, అలాగే వైశ్యకర్మ స్వభావం, క్షత్రియ కర్మ స్వభావం, రకరకాలు చెప్పుకుంటూ వచ్చారండి. మనస్సు యొక్క ధర్మం ఏంటి, బుద్ధి యొక్క ధర్మం ఏంటి, దేహం యొక్క ధర్మం ఏంటి, అనేక విషయాలు వచ్చాయి కదా చర్చ, అన్నీ వదిలేవయ్యా. సర్వధర్మాం పరిజ్యస్య మాం ఏకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని శరణ వేడవయ్యా. పరమాత్మ సర్వాంతర్యామి సర్వరూపుడు శాశ్వత ఆనంద స్వరూపుడు అయినటువంటి నన్ను శరణ వేడవయ్యా. మిగతావన్నీ ప్లీజ్ లీవ్, డోంట్ వరీ అబౌట్ దామ్, అవి ఎక్కడుండాలో అక్కడ ఉండని, నన్ను శరణ వేడు చాలు. అప్పుడు నేనేం చేస్తాను, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి, అన్ని దోషాల నుంచి నేను చూసుకుంటానయ్యా, ఒక్క శరణ వేడు చాలు. మా సుచహ, యు నీడ్ నాట్ వరీ అట్ ఆల్, ఐ విల్ టేక్ కేర్. అని చెప్తూ కంక్లూడ్ చేస్తున్నారండి స్వామి భగవద్గీత. ఇదంతే ఆయన అర్జున, ఏ ఏ విశేషాలు మనం, అతి సూక్ష్మమైన విషయాలు మనం చర్చించుకుంటూ ఉన్నామో, ఎవరైనా దాన్ని వినటానికి అర్హులే. ఆ ఫలం పొందటానికి, ఆ ఫలశ్రుతి పొందటానికి ఎవరైనా అర్హులే. దేర్ ఈజ్ నో టార్గెట్ గ్రూప్. మహనీయులకేండి జీసస్, ఇటువంటి మహానుభావులు కృష్ణయ్య, వీళ్ళందరూ జగద్గురువులండి. వాళ్ళకి నా జాతి, నా కులం, నీ మతం ఇవన్నీ ఉండవండి. దే ఆర్ యూనివర్సల్ మెసేజెస్. కృష్ణయ్యకి జగద్గురువు అంటే ఏంటి, అందరూ ఆయన్ని ఆశ్రయించి ఫలం పొందేటువంటి విషయం. అందుకని ఎవరైనా సరే భగవద్గీత చక్కగా పరిశీలించి అందులో విశేషాలు వినటానికి అర్హులే. అయితే నాలుగు క్వశ్చన్లు పెట్టారండి ఇక్కడ, నలుగురిని మాత్రం ఆయన ఈ భగవద్గీత వినటానికి, చెప్పటానికి ఈ నాలుగు కండిషన్లు పెడుతున్నాను, ఇది దృష్టిలో పెట్టుకో అని చెప్పి చెప్తున్నారు. ఇదంతే నా అతపస్కాయ, తపస్సు ఉండాలండి, తపన ఉండాలండి, సత్య వస్తువు పట్ల, పరమాత్మ పట్ల తపన ఉండాలి. కాబట్టి తపస్సు చేసి, అంటే దైనందికంగా చక్కగా కాసేపు సంధ్యావందనము, అయ్యో పరమాత్మ గురించి తెలుసుకోవాలనే ఒక చిన్న ఆవేదనం, అది తపస్సు అండి. తపనయే తపస్సు, ఆవేదనయే తపస్సు. అటువంటి ఆవేదన లేని వారికి చెప్పే ప్రయోజనం ఏంటి, ప్రాపంచిక విషయాల పట్ల ఫుల్గా ఆవేదన ఉండి ఏమండి భగవద్. చాలామందికండి, ఒక చిన్న విషయం మనం ఇప్పుడు గుర్తుంచుకోవాలి, భగవద్గీత చాలా గొప్ప బుక్ అని చాలామందికి తెలుసు, ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి. కానీ అందులో ఏ విషయాలు చర్చించారు, ఏ ఇండికేషన్స్ ఇచ్చారు,